ప్రమాకరణం ఇది ప్రమాణం. ఏదైతే జ్ఞానాన్ని ఇస్తుందో అది ప్రమాణం. రూపాల్ని తెలుసుకునేటట్టు చేస్తూ ఉంది కనుక కన్ను ప్రమాణం, శబ్దాల్ని వినేటట్టు చేస్తూ ఉంది కనుక చెవి ప్రమాణం. అట్లాగే ఇక్కడ జ్ఞానం ప్రమాకరణం ఇది ప్రమాణం, జ్ఞానాన్ని కలిగిస్తుంది కనుక ప్రమాణం. ఏది? శాస్త్రం. తస్మాత్ తే శాస్త్రం ప్రమాణం. కాబట్టి ఇప్పుడు నీకు శాస్త్రం ప్రమాణం బాగా గుర్తుపెట్టుకోండి. ప్రమాణం అనే పదం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రమాణం ఉన్నప్పుడు ప్రమ కలగకపోయే అవకాశమే లేదు. నా దగ్గర ప్రమాణం ఉంది కానీ ప్రమ కలగలేదు, నాకు కళ్ళున్నాయి కనిపించడం లేదు, ఏదేంటది? నాకు చెవి బాగుంది ఈ కూడా చెప్పాడు కానీ వినిపించడం లేదు, ఇదేంటిది? ప్రమాణ దోషం. అర్థమవుతుందే? నువ్వు మొదట ఏదైతే నీకు ప్రమాణంగా ఉందో దాంట్లో దోషం ఉందేమో, కాని ఇక్కడ ప్రమాణం ఏమిటి? ప్రమాకరణం శాస్త్రమే, ఉన్నదానికి సంబంధించిన జ్ఞానమే గనక ఈ జ్ఞానాన్ని నీకు శాస్త్రం ఇస్తూ ఉంది. అందువల్ల శబ్ద ప్రమాణం జ్ఞానం గురుముఖత నీకు అందుతూ ఉంది. ఇది శాస్త్ర ప్రమాణం. ఓకే, దెన్ అయితే నేను శాస్త్ర విచారము చేస్తాను, నేను శాస్త్ర విచారము చేస్తాను జ్ఞాన మార్గం గనక, ఇదే తప్పు. నువ్వు చేయాల్సింది శాస్త్ర విచారం కాదు, ఆత్మ విచారం. అగ్ని కణాలంటివి ఇవి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడే సంప్రదాయానికి దూరంగా పోయి బోధించే వాళ్ళంతా చేసే తప్పులు ఇవే. శాస్త్ర విచారం చేస్తాను, నువ్వు ఆత్మ విచారం చేసేది ఎక్కడ? శాస్త్రంలో. శాస్త్రంలో నువ్వు చేసేది శాస్త్ర విచారం కాదు, ఆత్మ విచారం. శాస్త్రాన్ని చూసేది ఎవరు ఇప్పుడు? నువ్వే కదా, నువ్వు ఆత్మే కదా. నువ్వు ఆత్మేనా కాదా? లేకపోతే నువ్వు ఇటుకురాయా? ఇంత విన్న తర్వాత ఉన్న వస్తువు పూర్ణతే కదా, దాంట్లో నువ్వు కూడా ఉన్నావు. నీకన్నా వేరుగా ఎక్కడుంది? నువ్వు ఆత్మవే కదూ. ఇప్పుడు శాస్త్రాన్ని చూసేది ఎవరో తెలుసా? ఆత్మే. శాస్త్రాన్ని చూసేది ఆత్మే. ఇప్పుడు శాస్త్రం ఏం చూపెట్టాలనో తెలుసా? ఆత్మనే. స్వామీజీ ఏంటి కన్ఫ్యూజన్? నేను ఆత్మ అయిన తర్వాత శాస్త్రం ఎందుకు పోవాలి? నేను శాస్త్రం దగ్గరికి, ఆత్మని నీకు తెలియడం లేదు గనక. నువ్వు ఆత్మవే, ఆత్మవని నీకే తెలిస్తే శాస్త్రం అవసరం లేదు. నిన్ను వర్ణిస్తూ ఉంది శాస్త్రం. కానీ ఆత్మవయ్యుండి కూడా నేను మరేదో అనుకుంటూ ఉండవు గనక ఇప్పుడు శాస్త్రం దగ్గరకు పోవాల్సి వచ్చింది. దేనికి? శాస్త్రాన్ని చూడడానికి కాదు, నన్ను చూసుకోవడానికి. ఎలా? అద్దం దగ్గర పోయినట్టు. దర్పణే ముఖ దర్శనవత్, దర్పణే ముఖ దర్శనవత్, అద్దం దగ్గరకు పోయింది స్వామీజీ. నేను అద్దాన్ని చూడ్డానికి స్వామీజీ, అద్దాన్ని చూడ్డానికి అద్దం దగ్గర పోయావా? దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉండి కూడా చూడచ్చు అద్దం కనపడుతుంది. దగ్గరికి ఎందుకు పోవడం? ఎదురుగా నేను నిలబడ్డం ఎందుకు? కాబట్టి దర్పణంలో నేను అద్దం చూస్తున్నానంటారు అందరూ. ఏం చేస్తున్నావయ్యా? అద్దం చూస్తున్నా కాదు, ముఖం చూస్తున్నా అని చెప్పాలి. ఏం చూస్తున్నాను నేను? ముఖం చూస్తున్నా. ఎక్కడ చూస్తున్నావని అడిగారు అనుకోండి వాళ్ళు, మళ్ళీ అద్దంలో చూస్తున్నా. ఎవరి ముఖం? అద్దం ముఖం మాత్రం కాదు, నా ముఖమే. కాబట్టి అద్దంలో నేను చూస్తున్నా, అద్దంలో నేను చూసేది నా ముఖాన్ని, కానీ అద్దం చూస్తున్నానంటాను. అద్దం మీద నాకేం ప్రేమ? బాగలేకపోయినా నా ముఖం మీదనే నాకు ప్రేమ. దర్పణే ముఖ దర్శనవత్ శాస్త్రే ఆత్మదర్శనం, అది విషయం. దర్పణే ముఖ దర్శనవత్ శాస్త్రే ఆత్మదర్శనం. అవుతుందా ఇప్పుడు? ఇది శాస్త్రాధ్యయనం, శాస్త్ర విచారం. శాస్త్ర విచారం కాదు, ఆత్మ విచారం. కనుక నేను ఆత్మనే, కానీ నాకు సందేహం ఉంది కనుక నేను ఏదో నాకు అర్థం కావడం లేదు. నేనున్నట్లు నాకు తెలుసు, ఎలా ఉన్నానో నాకు తెలియదు. నేను ఎలా ఉన్నానో చూపేందుకు నా ముఖం ఉంది, నాకు ఎలా ఉందో నాకు తెలియదు. అర్థం ఎట్లాగైతే చూపిస్తుందో నేనున్నానని నాకు తెలుసు, ఎలా ఉన్నానో తెలియదు. అందుకు శాస్త్రం దర్పణం అయి ఉంది, శాస్త్ర దర్పణం. కనుక దర్పణే ముఖ దర్శనవత్ శాస్త్రే ఆత్మదర్శనం. అంటే నాకు సందేహం ఉంది, నేను ఆత్మనే. ఇప్పుడు సిదట్ శాస్త్రాన్ని చూచేది ఆత్మనే, ఆత్మే శాస్త్రాన్ని చూస్తూ ఉంది. ఈ విషయం శాస్త్రం నిరూపణ చేస్తా ఉంది, ఈ విషయాన్ని శాస్త్రం నిరూపణ చేస్తా ఉంది, నిరూపిస్తూ ఉంది. నీవు ఆత్మవే అని నిరూపిస్తూ ఉంది. నాకు సందేహం ఉండొచ్చేమో, శాస్త్రానికి సందేహం లేదు. శాస్త్రం ఇస్ వెరీ క్లియర్, నీవే ఆత్మవే అని రూఢిగా స్ఫుటంగా ప్రవీతి చెబుతోంది, నీకు నిర్ణయం చేసి చూపెడుతోంది నీకు. అందువల్ల శాస్త్రం ప్రమాణమైంది. శాస్త్రాన్ని అధ్యయనం చేసి శాస్త్రే ఆత్మదర్శనం. చూసారా, అద్దం ముందు పోయి నువ్వు నిలబడిన తర్వాత నీకు కళ్ళుంటే, అద్దం ముందు నువ్వు నిలబడిన తర్వాత నీకు ముఖం కనిపిస్తుందే, ఆ తర్వాత ఏమైనా తపస్సు చేస్తావా అక్కడ ముఖం కనపడడానికి? లేదు స్వామీజీ, 9:00 నేను వెళ్ళాలా. ఎందుకనంటే 8:30 నేను అద్దం దగ్గరికి వెళ్ళాలా, 9:00 నేను ఆఫీస్కి వెళ్ళాలి, కనుక 30 minutes అన్నా పడుతుంది అద్దంలో నా ముఖం చూడడానికి. ఓ, కాలం లేదు బాబు, కాలం లేదు అక్కడ. ఎప్పుడైతే నేను అక్కడ నిలబడ్డానో వెంటనే కలిగిపోతా ఉంది. ప్రమాణం ఉన్నప్పుడు వెంటనే కలిగిపోతుంది కదా. కనుక పూర్ణత విషయంలో ఇది ఒక్కటి అర్థం చేసుకోండి, పూర్ణత విషయంలో పరిపూర్ణత ఏదైతే ఉందో దానికి నాకు వస్తువుల్ని ఇక్కడ పొందడానికి దేశము కాలము అనే తెలుసుకున్నాం. దేశంలో ప్రయత్నం చేసి పొందాలి, కాలంలో ప్రయత్నం చేసి పొందాలి. ఎందుకని, దేశ కాలాదుల్లో ఆ వస్తువులు నాకన్నా వేరుగా ఉన్నాయి గనక. అంతేనా? ఆత్మని వేరు చేసింది ఎవరు? దేశ కాలాదులా? నీకు ఆత్మని దేశ కాలాదులు వేరు చేస్తాయా? ఎందుకో తెలుసా, దేశ కాలాదులు కూడా ఆత్మలోనే ఉన్నాయి. కనుక దేశము నన్ను నిన్ను వేరు చేసి ఉండొచ్చు. నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోతే నేను ఇక్కడ ఉంటే నీకు నాకు వేరు, ఒక కాలం ఇంకొక కాలం వేరు చేసింది. ఇప్పుడు మా తండ్రి కావాలంటే నేను చూడలేను, ఎందుకని నాకు తండ్రి ఉన్నాడు, కానీ కాలం మధ్యలో అతన్ని నన్ను వేరు చేసింది. ఓకే, కానీ ఈ విధంగా దేశము కాలము ఆత్మను వేరు చేస్తాయా? నీకు చేయలేవు కదా. ఎప్పుడైతే దేశకాలాదులు వేరు చేయలేవో, ఇప్పుడు వేరు చేసింది ఎవరు చెప్పండి, క్లియర్గా చెప్పండి. మీరు మీకు తెలుసు, భయపడవకండి, అది మన ఫ్రెండ్. ఇంకెవరు వేరు చేసింది? దేశము కాలము ఎప్పుడైతే వేరు చేసేందుకు అవకాశం లేదో, సర్వగతమై ఆత్మ ఉందో, దేశకాలాదులు కూడా తనలోనే ఉన్నాయో, ఒక దేశము గాని కాలము గాని టైమ్ అండ్ స్పేస్ ఈ రెండు కూడా వేరు చేసేందుకు అవకాశం లేదు గనక, ఎప్పుడు ఇక వేరు చేసింది ఎవరు అని గనక ఆలోచన చేస్తే సోకాల్డ్ అజ్ఞానం కదా. అది వేరు చేసింది అజ్ఞానం. ఇప్పుడు ఏం కావాలి? అది పోవాల. అజ్ఞానం దేంతో పోతుంది? అంతేగాని మళ్ళీ కర్మ, కర్మ అంటే మళ్ళీ దేశకాలాదులు. ఇప్పుడు దేశకాలాదులు కాదు వేరు చేసింది, దేశకాలాదులు గనక ఆత్మను మనకు వేరు చేసినట్లయితే, దేశకాలాదుల్లో చేసేటువంటి ప్రయత్నాల ద్వారా కర్మల ద్వారా ఆత్మను మనం పొందుండే వాళ్ళం. కానీ దేశకాలాదులు కాదు వేరు చేసింది, అజ్ఞానం వేరు చేసింది. దీని మీద ఇప్పుడు డైరెక్ట్ ఫైట్. అజ్ఞానం, అజ్ఞానం చీకటి, చీకటి ఎట్లా పోద్ది? వెలుగు రావాలి. అజ్ఞానం ఎట్లా పోద్ది? జ్ఞానం రావాలి. జ్ఞానం ఎక్కడుంది? అంతే, ఉన్నదానికి సంబంధించిన జ్ఞానం ఉంది. ఏదైనా ఒక వస్తువు ఉంటే దానికి సంబంధించిన జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం నాకు లేకపోవచ్చు, జ్ఞానం కలిగిన వాడు గనక చెబితే నాకు అందుతుంది. సో నాలెడ్జ్ ఈజ్ కమ్యూనికబుల్. ఒకరి నుంచి ఒకరికి జ్ఞానం అందుతుంది, ఎందుకంటే జ్ఞానమే గనక. జ్ఞానం ఎక్కడ ఏర్పడుతుంది? బుద్ధిలో కలుగుతుంది జ్ఞానం. బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం, ఇంద్రియాలకు అందనటువంటి విషయం బుద్ధికి అందుతూ ఉంది. అందుకని ధీహి, మంచి బుద్ధి కలిగినటువంటి ధీర పురుషుడు. ధియం రాతీతి ధీరహ, ధీర పురుషుడు అని ఎందుకన్నా తెలుసా? ఇంతకుముందు మంచి బుద్ధిని కలిగినటువంటి వాడు. ఎందుకని, జ్ఞానం బుద్ధిలో కలగాలి, బుద్ధికి శాస్త్రం. కనుక శాస్త్రంలో చేస్తూ ఉన్నాం ఏంటి? ఆత్మ విచారం, శాస్త్ర విచారం కాదు.
ఆత్మ విచారం అందరూ అడిగారు. శాస్త్ర విచారం చేస్తే తెలుస్తుందయ్యా, శాస్త్ర విచారం ఎవడికి కావాలయ్యా ఇక్కడ? దేనికి శాస్త్ర విచారం? ఆత్మ విచారం. అర్థం చూడబోయా, నా ముఖం చూస్తానయ్యా, నాకెందుకు అర్థం? అర్థం మీద నాకెందుకు ప్రేమ అంటే నా ముఖాన్ని చూపిస్తూ ఉంది గనక. ఆత్మనస్తు కామాయా దర్పణం ప్రియం భవతి, ఏదైనా అంతే, సర్వం ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఇప్పుడు అర్థమైంది ఆ సెంటెన్స్? ఉపనిషత్తుల్లో ఉండేటువంటి మనుల్లాంటి వాక్యాలు ప్రతి క్షణం మనకు ఉపయోగపడుతూనే ఉంటాయి. అన్ని చోట్ల వాటిని సమన్వయం చేసుకుంటూ పోవాలి, కార్లేట్ చేసుకోవాలి. ఇంతవరకు వచ్చింది కదా. ఇప్పుడు శాస్త్రంలో చూస్తున్నాం, ఏ దర్పణం ఉదయాన్నే చూస్తే ఎందుకో సరిగా కనపడడం లేదు. అప్పుడేం చేస్తాడు తెలుసా, పోయి గుడ్డ తీసుకుపోయి, ఇదొక పద్ధతి. అప్పుడు కూడా సరిగ్గా కనపడలేదు అనుకోండి, అందుకని నిద్ర లేచిన వాళ్ళకి ఒక్క సత్యం తెలుసు, ఏం చేస్తారు జరిగిన ఏం చేస్తారు మొదట ఇక్కడుంది వ్యవహారం, ట్రబుల్ అంతా ఇక్కడ ఇక్కడ. అందుకని చూస్తూ ఉండినా అన్నప్పుడు ఇప్పుడు అది ఉపయోగం లేదు. మన చే నాకు చూపెట్టలేదు, ఇది ఒక అర్థమా? పడుకునేటప్పుడు చూసి పడుకున్నది నువ్వే కదా. ఇప్పుడు ఏం జరిగిందంటావు? అర్థం అట్లాగే ఉంది, నువ్వు పడుకున్నప్పుడు ఎట్లా ఉందో నువ్వు లేచినప్పుడు అట్లాగే ఉంది. అందుకని శుద్ధి చేసుకుంటూ ఉన్నానన్నీ. ఇప్పుడు నాకు నా రూపం కనపడుతుంది కనుక రూపాన్ని చూచినప్పుడు అర్థంలో రూపం ఎక్కడ కనపడాలి? చెవిలోనా? నాకు నాకెక్కడ తెలియాలి రూపం? కన్ను చూడాలి కదా, కంట్లో పడాలన్నా లేదా రెటినా మీద. అట్లాగే బుద్ధిలో జ్ఞానం కలగాలి అంటే కన్ను చక్కగా ఉన్నప్పుడే రూపం ఎట్లాగైతే కంటిలో పడిందో బుద్ధి సుస్పష్టంగా ప్రసన్నంగా ప్రశాంతంగా శుద్ధిగా ఉంటేనే జ్ఞానం కలుగుతుంది. అందువల్ల ఈ శాస్త్రం పనికిరాదు అంటాం. ఏ శాస్త్రం అది నాకు తెలియదు. నువ్వు ఏ శాస్త్రాన్ని గురించి మాట్లాడుతున్నావో నాకు తెలియదు. వేదాన్ని గురించి మాట్లాడామంటే మాత్రం నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకో తెలుసా? ఇతర శాస్త్రాల లాంటిది కాదు వేదం. వేదం ప్రమాణం అది. ఎందుకు నేను ప్రమాణం అనే పాయింట్ అర్థం చేసుకోమంటున్నాను? అనేక మత గ్రంథాలు ఉండొచ్చు, అవి మంచి మంచి విషయాల్ని బోధించి ఉండొచ్చు, వాటిని నువ్వు ఆచరించుకో. కర్మకు సంబంధించిన విషయాలు ఇది. ఇది జ్ఞానం, వేదంలో ఉండేది జ్ఞానం. ఇది ప్రమాణం. ప్రమాణాన్ని నువ్వు క్వశ్చన్ చేయడానికి అవకాశం లేదు, ఎందుకని అది ప్రమాణం గనక. ట్రబుల్ అంతా ఎక్కడుందో తెలుసా? ఇక్కడుంది, అర్థంలో కాదు. అందువల్ల ఇలా ఇలా అనుకుని చూస్తావు, చూసావా? అది కాబట్టి నీ బుద్ధిలో ఎప్పుడైతే ప్రసన్నత లేదో శాస్త్రం ఇచ్చేటువంటి అగ్ని కణాల లాంటి సత్యాల్ని న్యూస్ పేపర్ల లాంటి ఈ మనసులో నిలబెట్టుకోలేవు, సొరసొర సొరని కింద పడిపోతాయి. అందువల్ల ఆ సత్యాల్ని అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి అంతఃకరణని మనం తయారు చేసుకోవాలి. ఇది అధికారిత్వం, ఇది అధికారిత్వం. ఇందుకు కర్మాచరణ. చిత్తస్య శుద్ధయే కర్మ, అండర్స్టాండ్? చిత్తస్య శుద్ధయే కర్మ, చిత్తస్య శుద్ధయే కర్మ. ఇదిగో కర్మ, చరణాత్మకం కర్మ. దేనికో తెలుసా? నేత్రాన్ని శుద్ధం చేసు. ఇలా చేసుకో, వస్తువు అక్కడ పడిపోయాడు అంతే, ఇంకేం నత్తు వస్తువు పలబ్ధయే చిత్తస్య శుద్ధయే కర్మ. ఇప్పుడు అర్థమైందే? కనుక మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా దేనికోసం? చిత్తశుద్ధి కోసం. సమస్తమైనటువంటి కర్మలు చిత్తశుద్ధి కోసం. కానీ కర్మ ఎప్పుడైనా చిత్తములో అశుద్ధాన్ని పెంచుతుంది కానీ శుద్ధిని పెంచదు. కర్మ ఎప్పుడు మలినం చేస్తూ పోతుంది మనసుని. మంచి తెల్లటి వస్త్రం వేసుకొని మున్సిపాలిటీ రోడ్ల మీద తిరిగి వస్తే ఎట్లా ఉంటుందో, ఇంటికి వచ్చిన తర్వాత ఎంత బాగుంటుందో చక్క. మనసు ఏ కర్మల్లో కూరుకుపోయినా ఇట్లాగే తయారై వస్తుంది, మలినపూరితంగా మనసు తయారైంది. కనుక ఏమిటా మలినము? కర్త భోక్త. ఏదో చేస్తే ఏదో పొందితే సుఖపడగలనేమో, ఏదో చేస్తే కర్త, ఏదో పొందితే భోక్త, ఈ కర్తృత్వ భోక్తృత్వ అభిమానాల మధ్య రాగద్వేషాలు ఇవన్నీ కలిసి కలుషితం చేస్తాయి. యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. యోగిన కర్మ కుర్వంతి, భగవద్గీత, సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. యోగిన కర్మ కుర్వంతి, యోగులు కర్మలు చేస్తూ ఉండారు. ఎట్లా చేస్తూ ఉండారు తెలుసా? సంగం త్యక్త్వా, సంగత్వం లేకుండా, సంగత్వాన్ని విడిచిపెట్టి. దేనికోసం చేస్తున్నారండి? ఆత్మశుద్ధయే, మనశుద్ధి కోసం, చిత్తశుద్ధి కోసం. చిత్తస్య శుద్ధయే కర్మ. అర్థమవుతుంది ఇప్పుడు? చూసారా కనెక్షన్? యోగిన కర్మ కుర్వంతి త్యక్త్వా సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే, సంగత్వాన్ని విడిచిపెట్టి. ఏం సంగత్వం అది? కర్తృత్వం భోక్తృత్వం, కర్మసంగం ఫలసంగం, కర్మసంగం ఫలసంగం, ఈ రెండింటిని వదిలిపెట్టి త్యక్త్వా, సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే యోగిన కర్మ కుర్వంతి. కాబట్టి ఎప్పుడైతే కర్తృత్వ భావన లేకుండా, భోక్తృత్వ భావన లేకుండా, అహంకారం లేకుండా, అందువల్ల ఏ కర్మ చేసినా నీ మనోభావం మీదనే ఆధారపడి ఉంటుంది. మళ్ళీ మనస్సులో ఈశ్వరార్పణ బుద్ధి, ప్రసాద మనస్తత్వం, ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే, లేదా ఎంత గొప్ప కర్మ చేసినా పతనం అయిపోతూనే ఉంటుంది. అవన్నీ కర్మల కిందకి మారుతూ ఉంటాయి. ఈ కర్మలు మలినం చేస్తూ పోతాయి. మలినం జరిగే చోట శుద్ధి ఎక్కడుంది? చిత్తస్య శుద్ధయే. అశుద్ధమైతే లాభం లేదు. చిత్తం శుద్ధిపడుతూ ఉండాలి. కనుక మనం చేసేటువంటి కర్మల్లో ఈశ్వరుడు ఉండాలి. ఈశ్వరుడు ఉన్నప్పుడే. అందుకని చూసారా, చాలా గొప్ప గొప్ప కర్మలు చేసేవాళ్ళు ఈ ప్రపంచంలో సామాన్యులుగా మెలిగారు. వాళ్లలో మనం చూడలేము, ట్రేస్ కూడా చూడలేము అహంకారం. అద్భుతమైన వైభవం కదులుతూ ఉంటుంది వాళ్లలో. సామాన్యంగా ఉంటారు వాళ్ళు. అర్థమైంది? కారణం ఏంటో తెలుసా? అహంకారం ఉండదు గనక. నేననేటువంటి భావన లేదు. కారణం, తనలో ఏ విధమైనటువంటి వైభవం వ్యక్తమైనా దానికి కారణాలు అన్వేషిస్తూ పోతాడు. నేను ఇదిగో ఈ విధమైనటువంటి చక్కగా మాట్లాడుతున్నా, మాట్లాడితే నాకు ఎవరు చదువు చెప్పించారు, నన్ను పెంచింది ఎవరు, నన్ను పోషించింది ఎవరు, ఇలా చేసింది ఎవరు, ఇంతమంది జాయిన్ అయి ఉండారు, కాబట్టి నేను కేవలం భగవత్కృపతో నడుస్తున్నా, ఇది భావన. కాబట్టి సంగం త్యక్త్వా యోగిన కర్మ కుర్వంతి ఆత్మశుద్ధయే. కేవలం చిత్తశుద్ధి కోసమే కర్మలు చేసుకుంటూ పోతూ ఉండారు గనక చిత్తశుద్ధి ఉంటుంది. కనుక కర్మ చిత్తస్య శుద్ధయే కర్మ, నతు వస్తుపలబ్ధయే. ఎందువల్ల? వస్తు ఉన్నదే, నీవే. ఇప్పుడు నీవే గనక ఉన్నదే, ఉన్నదానికి సంబంధించిన జ్ఞానం నీకు కావాలి. వేరు కాలేదు నీ నుండి, వేరైనట్టుగా నువ్వు భావిస్తూ ఉండవు. వలే ఇవా, ఇది ఎలా కాదో నీకు శాస్త్రం నిరూపించాలి. నీవు చూచేది ఇప్పుడు ఎవరో కాదు శాస్త్రాన్ని. ఇప్పుడు అర్థం చేసుకునే వ్యక్తే. శాస్త్రమంతా విన్న తర్వాత ప్రమాణం గనక అందితే, భగవత్ కృప వల్ల చెప్పేవాడు చక్కగా చెప్పి, వినేవాడు గనక చక్కగా విని ఆచరించగలిగితే, మన జీవితంలో ఒక దశలో ఏం జరుగుతుందో తెలుసా? ఇదే శృతి మందిరంలో ఇలాగే ఉంటాం, ఇదే బట్టలు, ఇదే వ్యక్తులు, ఇట్లాగే ఉంటాం. లోపల జ్ఞానం ఉంటుంది. మ్యాజిక్, మ్యాజిక్ ఇదంతా. జ్ఞానం లేకముందు అన్ని బాధలు మనవే. బోధ అందింది గనక ఏ బాధ లేదు, ఏ శోకము లేదు. తత్రకో మోహః కశోకః ఏకత్వం అనుపశ్యతః. ఏకత్వాన్ని దర్శించేటువంటి వాడికి శోక మోహాదులు ఎక్కడి నుంచి ఉంటాయి ఈ ప్రపంచంలోని? ఈశావాస్యోపనిషత్. అటువంటి పూర్ణ స్థితి ఇలాగే ఉంటుంది. ఎందుకని? బుద్ధిలో జ్ఞానం చేరిపోతుంది గనక. సర్వేశ్వరుడే సమస్తంలో నిండిపోయి ఉన్నాడు. నీవు ఆయన కన్నా వేరుగా లేవు. ఈ జ్ఞానం నీకు కలిగింది గనక. కాబట్టి ఈ విచారంలో, ఆత్మ విచారములో, విచారేణ వస్తు సిద్ధి. కాబట్టి నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. గురువు చెబుతూ ఉంటాడు, నీకు అర్థమైపోతూ ఉంటది. విచారేణ వస్తు సిద్ధి. నకించిత్ కర్మ కోటిభి. కోటి కర్మలు చేసినా కూడా పొందలేవు, లేనిదాన్ని పొందగలవే గాని ఉన్నదే గనక ఉన్నదానిని తెలుసుకోవాలి. సమ్యక్ విచారత సిద్ధ రజ్జు తత్వావధారణ భ్రాంత్యోదిత మహాసర్ప భయదుఃఖ వినాశిని. ఉన్నదాని లేనట్టుగా లేనిదాన్ని ఉన్నట్లుగా చూపెట్టేది ఏదో అది భ్రాంతి. ఊదిత జనిత పుట్టినటువంటి భ్రాంత్యోదిత భ్రాంతి నుండి పుట్టినటువంటి మహాసర్ప గొప్ప సర్పం పాము దీనివల్ల ఏర్పడే భయ దుఃఖ కాబట్టి దాన్ని చూడగానే భయం కలుగుతుంది దుఃఖం కలుగుతుంది. వీనిని వినాశని పోగొట్టేటువంటిది ఎట్లా పోగొడుతుంది? రజ్జు తత్వ అవధారణ రజ్జు త్రాడు తత్వ దాని నిజస్వరూపం రియాలిటీ రజ్జు తత్వ అవధారణ నిశ్చయం చేయడం వల్ల దాన్ని ఇది త్రాడు రజ్జు తత్వ అవధారణ ఇది త్రాడు అని నిర్ణయం చేయడం వల్ల ఇంతవరకు ఉన్నటువంటి భ్రాంత్యోదిత మహాసర్ప భయ దుఃఖ వినాశని. కాబట్టి భ్రాంతి వల్ల ఏదైతే ఏర్పడిందో మహాసర్పం గొప్ప సర్పం ఇదిగో సంసారం అనేటువంటి మహాసర్పం దీనివల్ల భయం దీనివల్ల దుఃఖం ఇవన్నీ నశించిపోతూ ఉండాయి ఎందుకని రజ్జువు అని నిర్ణయం చేయగాని ఇది త్రాడు అని నిర్ణయం చేయగాని పాము ఎట్లాగైతే లేదో సత్యం తెలిసిన తర్వాత అసత్యం లేదు. ఈ సంసారం అంతా భ్రాంత్యోదిత సర్ప మహాసర్ప భ్రాంతి నుండి పుట్టినటువంటి గొప్ప సర్పం ఇది. సమ్యక్ విచారత సిద్ధ సమ్యక్ చక్కగా విచారత దీన్ని విచారిస్తే సిద్ధ సిద్ధిస్తుంది అంతే ఇంకేమి లేదు. కాబట్టి జ్ఞానంలో విచారం ఏమిటది? ఆత్మవిచారం. ఆత్మవిచారం ఎక్కడ జరుగుతుంది? శాస్త్రంలో జరుగుతుంది. శాస్త్రంలో జరిగేది శాస్త్ర విచారం కాదు ఆత్మవిచారం. ఆత్మవిచారం జరుగుతుంది ఏమని? ఆత్మవిచారం జరిగేదంటే అనాత్మ లేదని ఉన్నది ఆత్మేనని దీన్ని విచారించడం వల్ల తేలుతుంది. కాబట్టి అనాత్మ ఎక్కడుంది? భ్రాంత్యోదిత అది ఇవ ఉన్నట్టుగా ఉంది. వాస్తవానికి సర్పం కూడా లేదు. సర్పం ఉందే? సర్పం గనక ఉంటే మళ్ళీ త్రాడులు ఉండేందుకు అవకాశమే లేదు. ఇది కూడా అర్థం. ఇప్పుడు మీకు ఎక్కడైతే కనిపించిందో సర్పం త్రాడు మళ్లీ కనిపిస్తే అక్కడే కనిపించాలి గాని ఇక్కడ సర్పం అక్కడ త్రాడు కనిపించదు. సర్పం ఎక్కడుందో త్రాడు అక్కడే ఉండాలి. ఎందుకని? త్రాడు తెలియకపోవడం వల్ల సర్పం కనిపించింది కనుక. అసలు ఎక్కడుంది త్రాడు? త్రాడుగా తెలియకపోవడం వల్ల ఎప్పుడైతే త్రాడు తెలియలేదో ఇంకున్నదేంటి? సర్పం. ఇది భ్రాంతి. భ్రాంతి తొలగితే ఉన్నది ఉన్నట్లుగా తెలియాలి. తత్వ అవధారణ సత్యమైనటువంటి వస్తువు నిశ్చయం జరగడం. ఆ సత్య వస్తువు ఏమిటి? రజ్జు. రజ్జు తత్వ అవధారణ ఇది. ఎప్పుడైతే ఇది రజ్జు అనేటువంటిది నిర్ణయం అయిందో అక్కడ తెలిసిపోతూ ఉందా నీకు? ఇంకా మహాసర్ప భయ దుఃఖ వినాశని నశించిపోతూ ఉంది. ఇది సమ్యగ్ విచారత సిద్ధ. చక్కగా దాన్ని విచారించడం వల్లనే ఇది నీకు సిద్ధిస్తుంది. నెక్స్ట్ అర్ధస్య నిశ్చయో దృష్టో విచారేణ హితోక్తితః న స్నానేన న దానేన ప్రాణాయామ శతేన వా. అది అర్ధస్య నిశ్చయః విచారేణ హితోక్తితః దృష్టః. మరి ఇది రజ్జువు అని గనక తెలితే విచారంలో సమ్యగ్ విచారతః సిద్ధ. రజ్జు తత్వావధారణ భ్రాంత్యోదిత మహాసర్ప భయ దుఃఖ వినాశని. కాబట్టి అది సర్పం అనేటువంటి దానివల్ల ఏర్పడినటువంటి భయము దుఃఖము ఇవన్నీ నీకు పోవాలంటే రజ్జువు యొక్క వాస్తవ స్వరూపం నీకు తెలిసి రావాలి. అంతేనా? ఇది ఎలా వస్తుంది? సమ్యగ్ విచారతః. చక్కగా దాన్ని విచారిస్తే ఇది ఏమిటి అని విచారించినప్పుడే తెలుస్తుంది. విచారించాల్సిన అవసరం ఏముంది? అది పామే క్లియర్ గా తెలుస్తూ ఉంటే విచారం అవసరం లేదు. కానీ డౌట్ ఉంది గనక పాము వలే ఇవ 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 చాలా ఇంపార్టెంట్. యాజ్ దో అద్వైత వేదాంతం మొత్తం దీని మీదనే ఉంటది. యాజ్ దో యాజ్ ఇఫ్ అంటే సర్పము వలే సర్పము వలే లేదనుకోండి ఇలాంటి విచారం ఎందుకు? ఇంకా సర్పమే అయితే రజ్జువే అయినా విచారం లేదు, సర్పమే అయినా విచారం లేదు. కనుక ఏదైతే కనిపిస్తూ ఉందో దాంట్లో శంక ఉన్నది కనుకనే విచారం. శంక పోవాలంటే దాన్ని నిర్మూలించుకోవడం కోసం మనం ఒక లైట్ తెచ్చుకున్నాం, చూచాం,
లేదు ఇంతకు ముందు ఒక ఆయన చూసిపోయాడు, ఆయన చెప్పాడు. హితోక్తి తహ తేడా, హితం ఉక్తి సూక్తి, సూక్తి కాదు ఇది ఉక్తి, చెప్పడం అర్థమవుతుంది. అర్థస్య నిశ్చయ దృష్టో విచారేణ హితోక్తి తహ. కాబట్టి ఇది రజ్జు అని తేలాలంటే, ఇప్పుడు మనం అందరం కలిసి అమ్మో ఇదేదో పాము, ఇది పాము లాగుంది, ఇది ఏమో కరుస్తుందేమో, అయితే అందరం పోయి మాఘ స్నానం చేసేస్తాం పదండి. మాఘ స్నానం అవును, మాఘమాసం పదండి పదండి, కార్తీక మాసం కార్తీక స్నానం చేస్తాం పదండి. ఎందుకని కార్తీక స్నానం చేసి వచ్చి చూస్తే అప్పుడు మనకు ఇది ఏమిటో తెలుస్తుంది. శంకరాచార్య స్వామి అంటాడు నా స్నానేనా నాయన, కార్తీక మాసంలో చేసేటువంటి స్నానం వల్ల రోజు ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. ప్లస్ ఆ సమయంలో గనక నీకు భగవద్భక్తి గనక ఉంటే, ఈశ్వరారాధనతో నువ్వు చేస్తే మానసికంగా శుద్ధి పడతావు. స్నానం చేస్తే దేహమే శుద్ధిపడేది, కానీ ఆ సమయంలో గనక నువ్వు భగవద్ ఆరాధనతో చేస్తే అప్పుడే ఫలం వస్తుంది తెలుసా, చిత్తశుద్ధయే స్నానం. కాబట్టి ఒక కర్మ చేసినప్పుడు కర్మ అజ్ఞానంగన్నా ఉండాలా, లేదా పుణ్యఫలాన్నన్నా ఇవ్వాలా, లేదా అంతఃకరణ శుద్ధినన్నా ఇవ్వాలా? కాబట్టి నిరంతరం అజ్ఞానమైనటువంటి అజ్ఞాన జనితమైనటువంటి కర్మలు చేస్తూ ఉండాలి, వాళ్ళు కేవలం దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. కర్మి, ఈ కర్మికి కర్మయోగికి మధ్య ఒకడున్నాడు, ఎవరో తెలుసా, పుణ్యం కావాలనుకునేటువంటి వాడు. ఈయన చాలా చేస్తాడు, రోడ్లు వేయిస్తాడు, ఏమి గ్రంథాలయాలు పెట్టిస్తాడు, ఆసుపత్రులు పెట్టిస్తాడు, తటాకాలు తవ్విస్తాడు, ఇవన్నీ చెట్లు నాటిస్తాడు, పోలియో ఇంజెక్షన్స్, ట్రిపుల్ యాంటిజెన్ అన్ని ఉంటాయి. వీటన్నిటి వల్ల ఏమొస్తుంది, స్వర్గం. వీటి వల్ల స్వర్గం, ఫలం మీద దృష్టి ఉంది గనక స్వర్గం. కానీ అంతఃకరణ శుద్ధి జరగదు. కనుక ఈ ఫలాపేక్ష ఉండేటువంటి వాడు శాస్త్రం వినడానికి కూర్చున్న వాడికి అర్థం కాదు. ఎందుకని అర్థం కాదు స్వామీజీ, ఇదిగో నాయన ఇంతకుముందు ముఖం కనపడలేదు కదా, అట్లా దోషం ఇక్కడ ఉంది. కనుక మనసు శుద్ధిపడాలి, శుద్ధిపడితేనే ఆత్మతత్వం బుద్ధిలోనే జ్ఞానం చేరాలి. కనుక జ్ఞానం అనేటువంటిది బుద్ధిలో చేరాల్సిందే కానీ ఇంకో రకంగా ప్రవేశించేందుకు అవకాశం లేదు. కనుక ఇటువంటి బుద్ధి శుద్ధిపడి ఉండాలి. నా స్నానేనా, స్నానం వల్ల కాదు. మనం అందరం స్నానం చేసి చూస్తే అప్పుడు అది నేను పాము కాదు తాడు అని అది చెప్పలేదు. మన స్నానానికి రతు సర్ప భ్రాంతికి సంబంధమే లేదు. అట్లాగా అయితే నేను వెళ్లి దానం చేసేస్తా. చేయి మంచిదే, దానం చేయడంలో నేను గనక దానం చేశాను, 1,000 రూపాయలు ఇచ్చాను అని అనుకున్నావా, నారాయణ పరమాత్మకు సమర్పించుకుంటున్నాను ఈశ్వరార్పణ బుద్ధి అనుకున్నావా, ఇది అంతఃకరణ శుద్ధి. ఎందుకని ఈశ్వరుడు వచ్చాడు, లేదా దానికి కూడా ఫలితం ఉంది. ఏమిటో తెలుసా, ఈ రోజు నువ్వు 1,000 రూపాయలు నువ్వు చేశావు, రేపు నీకు 2,000 రూపాయలు రావచ్చు ఈ జన్మలో, కాకపోతే ఇంకొక జన్మలో, అది వేరే విషయం. అంతఃకరణ శుద్ధి మాత్రం జరగదు. ఎందుకంటే నేను చేశాను అనేటువంటి కర్తృత్వం నీ దగ్గర ఉంది గనక ఇది నీ మనసుని మలినపరుస్తూ ఉంది, అశుద్ధం చేస్తూ ఉంది. మనసు అశుద్ధంలో ఉంది గనక తత్వ విచారానికి పనికిరాదు, ఆత్మ విచారానికి పనికిరాదు. ఓకే, నా స్నానేనా నా దానేనా ప్రాణాయామేనవా. పోనీ స్వామి ముక్కు మూసుకొని ప్రాణాయామం చేసి చేసుకో, గాలి పీల్చుకోవడమే కదా కొలిమి తిత్తిలాగా పీల్చుకో. కాబట్టి ప్రాణాయామం వల్ల ఏమైనా జరుగుతుందా, ఏమో టీవీల్లో జరగాల్సింది, ఇంకెక్కడ జరగదు. టీవీ ఛానల్స్ లో చూస్తాను ప్రాణాయామం ఏదో పెద్ద విషయంగా. ప్రాణాయామం అంటే కొలిమి తిత్తి, గాలి పీల్చుకోవడం, గాలి వదలడం, దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. అంతకన్నా మించి దానివల్ల తెగేది లేదు, తెల్లారేది లేదు. ప్రాణాయామం ఇట్స్ స్మాల్ థింగ్, ఏమీ తెలియకపోవడం వల్ల అది ఒక పెద్దదై కనపడుతుంది. అందువల్ల ప్రాణాయామ అక్కడికి వచ్చాడు, ఆయన కూడా తెలిసిండు. శంకరాచార్య స్వామి కూడా అప్పుడే తెలుసు, 1300 సంవత్సరాల క్రితం ఎవరైనా ఆయన రాబోయే రోజుల్లో టీవీ ఛానల్స్ వస్తాయి, దీంట్లో ఉన్న జ్ఞానం కూడా పోతుంది. పూర్వం జ్ఞానం పోవడానికి ఏదో పనులు చేయాలి, ఇప్పుడు ఏం అవసరం లేదు, ఉదయాన్నే టీవీ దగ్గర కూర్చుంటే చాలు వాడికి జ్ఞానం వచ్చే అవకాశమే లేదు. అందుకని నా స్నానేనా నా దానేనా ప్రాణాయామ చేతేనవా. ఇవి వందలాది ప్రాణాయామాలు చేసినా కూడా, యోగాలు ఇగాలు ఇవన్నీ చేసినా ఏమీ లాభం లేదు. రోగాలు పోతే పోతాయేమో గాని, భోగాల వల్ల తయారు చేసుకున్న రోగాలు ఏమన్నా పోతే పోతాయేమో గాని జ్ఞానం కలిగేందుకు అవకాశం లేదు. అర్ధస్య నిశ్చయో దృష్టో విచారేణ హితోక్తిత.
హితోక్తితః హితవచనం. హితవాక్యం ఏమిటా? హితవాక్యం గురువచనం. ఫినిష్. ఆప్తవాక్యం గురుబోధ. సరేనా? హితోక్తితః హితం, అది అందరికీ సంబంధించింది. హితం, సుఖం అంటే ఒకటి సుఖంగా ఉండేది ఇంకోటి సుఖం కాకపోద్ది. హితం అనేది అందరికీ సంబంధించింది. ఇది మోక్షం. దీన్ని చెప్పేటువంటి వాడు గురు. హితోక్తితః ఆయన యొక్క హితోక్తి. విచారేణ స్వయం, స్వయమేవ నీకు నీవుగా విచారం చేయడం వల్ల. కాబట్టి గురుముఖత శాస్త్రాన్ని అధ్యయనం చేయడం, మననములో ఏ శంక లేకుండా నువ్వు తొలగించుకోవడం, ఈ శ్రవణ మననాదులు గనక చక్కగా నిర్ణయం అయితే అర్ధస్య నిశ్చయో దృష్ట. కాబట్టి సత్యవస్తు అంటే ఏమిటో నీకు అర్థమైపోతుంది. అర్థం కాకుండా పోయేందుకు అవకాశమే లేదు. కనుక ఇప్పుడు ఏమి కోరుతూ ఉందో తెలుసా? నెక్స్ట్, అధికారిణమాశాస్తే ఫలసిద్ధిర్విశేషత ఉపాయాదేశకాలాద్యాః సంత్యస్మిన్ సహకారిణః. అధికారిణం ఆశాస్తి ఫలసిద్ధిర్ విశేషత. ఫలసిద్ధి విచారేణ అనుకున్నాం కదా ఇంతకుముందు, ఫలసిద్ధి విచారేణ. ఈ ఫలసిద్ధి ఇప్పుడు విశేషత ప్రముఖంగా ఆశాస్తే కోరుతూ ఉంది. ఈ ఫలసిద్ధి ఏదో కోరుతూ ఉంది. ఆశాస్తే ఫలసిద్ధి విశేషత ఆశాస్తే ఎవరిని? అధికారిణం. ఈజ్ కాల్డ్ ఫార్ ఆశాస్తే అధికారిణం. అధికారి ఈ జ్ఞానాన్ని, వస్తువు ఉన్నదే కదూ సిద్ధ వస్తువు, ఆ జ్ఞానాన్ని పొందడానికి అధికారి ఎవరో. అధికారిత్వం చాలా ఇంపార్టెంట్. ఇది అధికారి కాని వాడికి జ్ఞానం అందించలేము. అధికారిత్వం అధికారిణం ఆశాస్తే ఆశిస్తూ ఉంది. ఇప్పుడు కావాలని కోరుతూ ఉంది. ఎవరు? ఫలసిద్ధి. ఉన్న వస్తువే గనక జ్ఞానం కలగడం పెద్ద టైం పట్టదు. ఫలసిద్ధి విశేషత ముఖ్యంగా ప్రముఖంగా ఆశాస్తే కోరుతూ ఉంది. ఎవరిని? అధికారిణం. అధికారిని కోరుతూ ఉంది. అబ్బాయి, ఆత్మ జ్ఞానానికి ఎవడైతే అధికారో, ఆత్మ విచారానికి ఎవడైతే అధికారో, వాడు గనక కూర్చుంటే శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు బోధిస్తే, ఆయన బ్రహ్మనిష్ఠుడు కాకపోయినా పర్వాలేదు, శ్రోత్రియుడై ఉంటే చాలు, చక్కగా అందించినప్పుడు అక్కడ జ్ఞానం అందుకుంటుంది. ఎందుకంటే అధికారి అయి ఉన్నాడు గనక. అధికారి అంటే అంతఃకరణ శుద్ధి పొంది ఉన్నాడు గనక జ్ఞానం బుద్ధిలో సుస్పష్టంగా నిలుస్తుంది. కనుక ఇక్కడ ఫలసిద్ధి ఏమి కోరుతూ ఉందో తెలుసా? ముఖ్యంగా అధికారి కావాలని కోరుతూ ఉంది. స్వామీజీ, ఇక్కడ మనం చేసేటువంటి కర్మలు, సత్కర్మలు ఇవన్నీ ఓకే, అవి కూడా మంచి ఉపాయాలే. ఉపాయ దేశకాలాద్యాహ సంత్యస్మిన్ సహకారిణః, ఆక్సిలరీ. ఉపాయ దేశకాలాద్యాహ, దేశకాల ఆద్యాహ, దేశకాలాద్యాహ ఎట్సెట్రా. దేశకాలాలు, కాలాదులు మొదలైనటువంటివి, దేశము కాలము మొదలైనటువంటివి. ఆద్యాహ ఉపాయ, ఆ ఉపాయాలు ఏవైతే ఉన్నాయో అస్మిన్ ఈ విషయములో, సహకారిణః వీటికి సహకరించేవిగా సంతి ఉంటున్నాయి. కాబట్టి ఫలసిద్ధి నీకు జ్ఞానం కలగాలంటే, మోక్షం కావాలంటే దీనికి కావలసింది ఏమీ లేదు. ప్రమాణమే. నీ ముఖం కనపడాలంటే ఏమీ లేదు, నీకు కళ్ళుండాలి, అద్దం ఉండాలి, అద్దంలాగా శాస్త్రం ఉంది, సరేనా? ప్రమాణం నీకు సంసిద్ధం ఇప్పుడు ఉంది, ఇక తెలిసిపోతుంది నీకు, ఎందుకని గురువు అందిస్తాడు. ఇక్కడ నీకు గనక అందకుండా పోయిందంటే మాత్రం, అందకుండా పోయిందంటే ఎక్కడో అధికారిలో లోపం ఉండాల. వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, మనం ఒక్కొక్కసారి మామూలుగా చూస్తూ చూస్తూ ఒక్కసారి ఎట్లా చూస్తాం, సరిగా కనిపించడం లేదు నాకు. ఒక్కోసారి పక్కింటి వాడు మాట్లాడదంటే ఇదేంటిది అంటే వినపడుతూ ఉంది, స్పష్టంగా వినిపడడం లేదు. అందుకని ఏంటి అన్నప్పుడు వాడు అలర్ట్ అవుతూ ఉంటాడు. చెప్పేవాడు ఏంటి, నేను బాగానే చెప్తున్నాడు, ఇట్లా అంటున్నాడు ఏంటి అంటే సరిగా అర్థం కాలేదేమో అని ఇంకా బాగా ఘోరంగా చెప్తాడు. ఎప్పుడైతే మనకు అర్థం కావడం లేదో చెవి ఇట్లా అంటుంటాం, ఎప్పుడైతే అర్థం చూడలేకపోతున్నాం ఇట్లా అంటుంటాం, ఎందుకంటే దీన్ని సరి చేసుకుంటూ ఉంటాం. అంతేగాని అక్కడ కాదు సరి చేయాల్సింది, ఇక్కడ శాస్త్రాన్ని కాదు సరి చేయాల్సింది, అంతఃకరణని, అంతఃకరణ శుద్ధి అధికారి. కాబట్టి అధికారిణం అశాస్తే ఫలసిద్ధి విశేషత, విశేషంగా అధికారిని కోరుకుంటూ ఉంది. అయితే స్వామీజీ దేశకాలాద్యాహ, దేశకాలాదులు మొదలైనవి అవి ఉపాయాలు, అస్మిన్ సహకారిణ వీటికి సహకరిస్తూ ఉంటాయి. దేశకాలాదులు అనకుండా ఆద్యాహ మొదలైనవన్నీ కూడాను, అంటే దేశకాలాదులు అంటే ఇక్కడ ఏంటంటే టైం అండ్ స్పేస్ అని కాదు, దేశకాలాదుల్లో చేయవలసినటువంటి కర్మలు. అండర్స్టాండ్, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఉదయాన్నే ఏం చేయాలి, అది దేశ కాలాద్యాహ, దేశకాలాదులు ఇవన్నీ అవసరం. పూజలు చేయనంటారు, ఆత్మవిచారం చేస్తున్నాము, నా కర్మను వస్తే నిశ్రేయ సాధనత్వం అలాగా, అదే కర్మలు అవసరం లేదు. ఎట్లా తెలిసింది ఆయన నీకు ఇది, ఎవరో చెబితే, ఎవరో రాస్తే, ఆ రాసిన వాళ్ళు చెప్పిన వాళ్ళు ఎంత చేస్తే అది చెప్పారని నీకు తెలుసా మాట, అది ఆడ విషయం. ఇప్పుడు ఏమైపోయిందంటే అందువల్ల అధికారి కాకుండా పోతాడు, జ్ఞానం రాకుండా పోతుంది, అహంకారం తయారైపోతుంది. కనుక నేను పూజ చేయనండి, నువ్వు పూజ చేయకపోతే ఎట్లా, పూజనం జప చింతనం క్రమాత్, నువ్వు మొదట ధ్యానం చేయమని శాస్త్రం చెప్పలేదు, పూజ జపం ధ్యానం ఇది క్రమాత్ రెస్పెక్టివ్లీ వరుసగా పోవాలా, కాయ వాంగ్ మనహ, కాయేన పూజ, కాయం ద్వారా పూజ, వాక్ ద్వారా జపం, మనసు ద్వారా ధ్యానం, ఇవన్నీ నువ్వు చేయాలా, స్వాధ్యాయం చేయాలా, సంకీర్తన చేయాలా. ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి, ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి అప్పుడున్న వాళ్ళందరినీ అడగండి, స్వామీజీ సంకీర్తనలో 24 గంటలు ఊరు తిరిగి వాటన్నిటి ఫలం నేను అనుకుంటున్నా ఈరోజు అంత ఇంత సంకీర్తనగా జరిగింది, గంటల భజనలు చేసేవాళ్ళం. నో, అదంతా వృధా బోల. ఇప్పుడు ఆత్మవిషయం వింటున్నాం మనకు భజన ఎందుకంటే ఇంకెక్కడ వస్తుంది, వాక్శుద్ధి అంతా అదే, భగవన్నామం పలికినటువంటి ఫలం అది, వాక్శుద్ధి సరస్వతి కటాక్షం అది, ఎలా వస్తుంది ఊరికే రాదు. కనుక ఇవన్నీ తెలుసుకోవడంలో ఇంతకుముందు చూసారా, సర్వకర్మాణి సన్యస్య అంటే కర్మలు వదిలిపెట్టమని కాదు, అర్థం చేసుకోమని. ఇక్కడ కూడాను ఇవన్నీ మనకు అర్థమవుతూ ఉంటే కానీ నడిచేది మాత్రం ప్రతి ఒక్కరు దేశకాలాద్యాహ, దేశకాలాదని దృష్టిలో పెట్టుకుని ఏ టైంకి ఏది చేయాలి, ఎన్ని గంటలకు నిద్ర లేవాలి, ఎన్ని గంటలకు పడుకోవాలి. చూడండి మళ్ళీ అక్కడికి వచ్చాడు శంకరాచార్య, దేశకాలాద్యాహ సహకారిణ, నీకు సహకరిస్తూ ఉంటాయి, ఏ టైంకి నువ్వు భోజనం చేయాలి, అర్థమైంది, ఎక్కడెక్కడ ఉండాలి, నువ్వు దేవాలయంలో కూడా ఉండాలి ఒక టైం, ఆ దేవాలయంలో ఏమైంది పరమాత్మ అంతటా ఉన్నాడు. స్వామి రామదాసుని అడుగుతారు ఒకసారి ఆయన వెళుతూ ఉంటే, అయ్యా ఎక్కడికి పోతున్నావని, తిరుగుతున్నాను అన్నాడు, నేను సన్యాసిని తిరుగుతున్నాను అన్నాడు, దేని తిరుగుతున్నాను, ఏం కావాలి నీకు, భగవంతుడు ఎక్కడున్నాడు, అంతటా ఉన్నాడని మళ్ళీ తిరుగుతున్నానంట ఏంటి అన్నారు. దానికి రామదాస్ చెప్తాడు, అంతటా ఉన్నాడని అంతా తిరిగి చెప్పాలని, అంతా తిరిగి నిర్ణయం చేయాలని అంటాడు. అదే మాట, ఇది సంస్కారం. కనుక దేశకాలాద్యాహ వాటిని వదిలిపెట్టడానికి అవకాశమే లేదు. యజ్ఞ దాన తప కర్మలు ఏవైతే ఉన్నాయో, నత్యాజ్యం ఇది చ అపరే, యజ్ఞ దాన తప కర్మ నత్యాజ్యమితి చాపరే. కాబట్టి యజ్ఞం
దానం, తపస్సు, ఇవి భగవద్గీతలో. వీటినన్నింటినీ వదిలిపెట్టడానికి అవకాశమే లేదు ప్రారంభ సాధకులు ఎవరు కూడా. వదిలిపెట్టారు అంటే జీవితంలో ఏదో పోగొట్టుకుంటారని అర్థం, అనుకున్నంత తేలిక కాదు ఇది. కనుక యజ్ఞ దాన తపః కర్మలు, పూర్వం యజ్ఞయాగాది కర్మలు చేసేవాళ్ళు. ఇప్పుడు యజ్ఞం అంటే ఏంటో తెలుసా? మీరు నిత్యం చేస్తున్నారే పూజ, ధ్యానము, జపము, సంకీర్తనము, సరేనా? ఇవన్నీ కూడా అట్లాగే నామం రాస్తూ ఉంటారు రామకోటి, అది కూడా. కాబట్టి పరమాత్మ సంబంధంగా మీరు చేసేవన్నీ పూజైనా జపమైనా ధ్యానమైనా ఇవన్నీ కూడాను, స్వాధ్యాయమైనా పారాయణమైనా నామ సంకీర్తనం, ఇవన్నీ కూడాను యజ్ఞాలే. ఎందుకని? దైవప్రీతి కోసం చేసేటువంటివి కనుక ఇవన్నీ యజ్ఞాలే. దానం, దానం ఇది కూడా అపవిత్రమైంది, సరేనా? దేహాన్ని నీళ్లు ఎట్లాగైతే శుద్ధి చేస్తూ ఉన్నాయో అనేకమైనటువంటి పాపకర్మలు చేసి కూడా సంపాదిస్తాం, అది దానం వల్ల శుద్ధి పడుతూ. దానం అనేటువంటిది ధర్మం. తేన త్యక్తేన భుంజీదామాగ్రద కశస్విధనం. ఈ ప్రపంచంలో అన్ని తీసుకుంటూనే ఉన్నాం, అందుకని ఇవ్వకుండా ఉండడానికి అవకాశం లేదు. అర్థమవుతుంది? కాబట్టి అగ్నితో మనం వంట చేసుకుంటున్నాం గనక అన్నం తీసి పూర్వం అగ్నిలో వేసి నమస్కారం చేసేవాళ్ళు తల్లులు, ఎందుకంటే అగ్ని వల్లనే నాకు వచ్చిందని. కాబట్టి ఒక గంగానదికి వెళ్లి అర్ఘ్యం వదులుతున్నావు అనుకో, నువ్వు సూర్య నమస్కారం చేస్తున్నావు, సూర్యుడికి ఏమిస్తున్నావు? అంత జలం ఇస్తున్నావు, అంతేనా? మరి ఆ జలం ఎక్కడిది? అక్కడిది, ఆయన నుంచి వచ్చింది. ఆ గంగాజ జలం తీసుకొని గంగలోనే వదులుతున్నావు, అంతే. నాదేమి లేదు, నా మమ నాదంటూ ఏమి లేదు ఈ ప్రపంచాలా. ఇట్లా యజ్ఞం చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి అన్ని ఈ ప్రపంచం నుంచి అందుతూ ఉన్నాయి గనక తిరిగి ఆ ప్రపంచానికి మనం అందించకుండా జీవించకూడదు. ఇది త్యాగ బుద్ధి, ఇది దానం. గుండె కూడా ఒకవైపు తీసుకుంటూ ఉంది రక్తాన్ని, అంటే ఇంకోవైపు చిమ్ముతూ ఉంది రక్తాన్ని. గుండె హృదయం అంటున్నాం మనం, పోని హృదయం అంటే ఇదని అర్థం చేసుకుంటాం. కాబట్టి దాన్ని చూసిన హృదయం ఉండేవాడు ఇస్తాడు, గుండె రక్తాన్ని ఇస్తుంది, అంతే. కాబట్టి మనకి ఏదైతే వస్తుంది, ఇది యజ్ఞ కర్మ, యజ్ఞ చక్రం ఇది. అక్కడి నుంచి అలా వస్తూ ఉండడం, ఇటు పోతూ ఉండడం, ఇది దాన కర్మ. దానం చేయకుండా ఎట్టుంటాం ఈ ప్రపంచంలో? ఇది శుద్ధి చేస్తూ పోతూ ఉంది యజ్ఞ దానం. కనుక యజ్ఞం దైవ ప్రీతి, దానం దేశ సేవ. అర్థమవుతుంది? కాబట్టి అందరికి ఉపయోగపడుతున్నాం. సంఘ సేవ ఇది దానం, యజ్ఞ దాన. తపః, తపస్సు, వ్యక్తి శుద్ధి. తపస్సు వల్ల మనసు, దేహము ఇవన్నీ శుద్ధి పడుతూ ఉండాలి. ఇవన్నీ మనం చేయాలి. ఏ టైంలో చేయాలన్నా ఆ టైంలో చేయాలి. దేశకాలాద్యాహ. సాయం జుహోతి, ప్రాతర్ జుహోతి, ఇదేంటి? ప్రాతకాలంలో హోమం చేస్తూ ఉన్నా, సాయం సంధ్యా సమయాన హోమం చేస్తూ ఉన్నా. ప్రాతర్ జుహోతి, ప్రాతకాలంలో ప్రభాత వేళ. సాయం జుహోతి, అశ్వస్య పదే జుహోతి, అంటే ఎక్కడైతే అశ్వం, గుర్రం అడుగు పెట్టిందో, ఆ గుర్రపు డెక్కల చప్పుళ్ళు ఎక్కడైతే ఉన్నాయో ఆ మధ్యలో గుర్రం పాదం పెట్టినటువంటి చోట అశ్వపాద స్థలంలో హోమం చేస్తున్నాను. అంటే కొన్నిటికి అట్లా చేయాలి అని అర్థం. ఆ విధంగా చేయాలి కొన్ని. అంటే ఏ ఫలితాన్ని ఊహించి చేస్తున్నామో దాన్ని స్వర్గప్రాప్తి కోసం చేసేటువంటి వాళ్ళు కొన్ని పరిస్థితుల్లో చేయాలి. కాబట్టి గుర్రపశాలలో చేయాలి, గుర్రాలు తిరిగే చోట చేయాలి. అందుకని మనం పుట్టమన్ను తెచ్చిపెడుతున్నాం యజ్ఞశాలలో. ఇవన్నీ ఎందుకు? కాబట్టి ఆయా యజ్ఞాలకు కావలసినటువంటి ప్రదేశాలు, కాలాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇత్యాది శాస్త్రానుసారేణ దేశ కాలాదయోహో అపి, దేశ కాలాదయోహో అపి అసాధారణ కారణత్వం అంగీకర్తవ్యం ఇత్యర్థ. ఈ విధంగా చెప్తూ ఉన్నాం గనక ప్రాతర్ జుహోతి, సాయం జుహోతి, అశ్వశ్యపదే జుహోతి, ఇవన్నీ నేను చెప్తూ ఉన్నా. అగ్నిష్టోమాది క్రతువులంతా నేను చేస్తున్నా యజేత అంటున్నాను నేను. ఇవన్నీ దేశకాలాదులను బట్టి చెప్తున్నా. ఇదంతా శాస్త్రం. కాబట్టి ఈ విధమైనటువంటి ఇత్యాది శాస్త్రానుసారేణా, శాస్త్రం ఈ విధంగా చెప్తూ ఉంది గనక దానిని అనుసరించి దేశ కాలాదయోరపి, దేశ కాలాదయోహో అపి, దేశ కాలాదులు కూడా
దేశ కాలాదులు కూడా అసాధారణ కారణత్వం, సాధారణ కారణత్వం కాదు, అసాధారణ కారణత్వం. కారణత్వం అంటే హేతుత్వం. అసాధారణ కారణత్వం అంగీకర్తవ్యం ఇత్య అభిప్రాయ. కాబట్టి అసాధారణ కారణం సహకారిణ. ఎందువలన తెలుసా? అసాధారణ కారణం అంటే సాధారణ కారణం, అసాధారణ కారణం. అంటే అసాధారణ కారణం అంటే ఉండకూడని కారణమని కాదు, ముఖ్య కారణమని అర్థం. అసాధారణ కారణం అంటే ముఖ్య కారణం అని అర్థం. సాధారణ కారణాలుంటాయి, అసాధారణ కారణం ఉంటుంది. కనుక అసాధారణ అసాధారణ కారణత్వం పాకస్య వన్హివత్ అంగీకర్తవ్యం ఇది అభిప్రాయ. పాకస్య వన్హివత్. కాబట్టి పాకం తయారయ్యేటప్పుడు, వంట చేసేటప్పుడు అన్ని ఉండినా అసాధారణ కారణత్వం ఏంటి తెలుసా? అగ్ని. పాకస్య వన్హివత్, పాకానికి వన్హి అగ్ని. అన్ని ఉండే బియ్యం ఉండే, కారం, ఉప్పు, పులుపు, చింతపండు, కాయగూరలు, నూనె, నడుర అన్నీ ఉండే. అన్ని పెట్టుకొని కూర్చుంటే వంట ఎట్లా తయారవుతాయి? ఇవన్నీ సాధారణం, అన్ని కావాలి ఇవన్నీ. కానీ అసాధారణ కారణత్వం అంగీకర్తవ్యం. అదేమిటంటే వన్హి అగ్ని, పాకస్య వన్హివత్. అట్లాగే ఇక్కడ కూడాను ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటి కారణాలు అంటున్నాడు. దేశ కాలాద్యాహ. కాబట్టి ఏ ఏ ప్రదేశంలో ఏ ఏ కాలంలో ఏదైతే నువ్వు ఆచరించాలనో దీన్ని మాత్రం తక్షణ కర్తవ్యం, అంగీకర్తవ్యం. దీన్ని వదిలిపెట్టడానికి అవకాశమే లేదు. ఇందువల్ల ఇవన్నీ చేస్తూ ఉండడం వల్లనే నువ్వు శుద్ధిపడుతూ ఉంటావు. ప్రతి క్షణము ఇవన్నీ చేస్తూ పోవాలి. కాబట్టి యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం ఇది చాపరే. కాబట్టి దీన్ని వదిలిపెట్టడానికి అవకాశం లేదు. నత్యాజ్యం కార్యమేవ, అది ఆచరించదగినటువంటి కర్మ. ఎందుకని? పావనీన మనీషిణ, మనుషుల్ని పవిత్రం చేసుకుంటూ పోతున్నాయి గనక, యజ్ఞదాన తపకర్మలు పవిత్రం చేస్తూ ఉన్నాయి గనక వాటిని వదిలిపెట్టడానికి అవకాశమే లేదు. మన మనసుని పవిత్రం చేసేటువంటివి, నిర్మలంగా మార్చేటువంటి ధ్యానం, పూజ, జపం, సంకీర్తన, ఏమి ఆత్మచింతనం, ఇవన్నీ జరుగుతూనే ఉండాలి. ఇవన్నీ సహకారిణ, సెకండరీ అనుకోండి, ఆక్సిలరీ, సహకారిణ, వాటికి ఉపయోగపడుతూ ఉంటాయి. సహకారణం చేసేటువంటి ఉపాయాలు ఇవన్నీ కూడాను. కానీ అధికారి ప్రధానం కనుక ఈ సహకారం చేసేటువంటి వీటన్నిటి ద్వారా అధికారి తయారు కావాలి. ఎవరా అధికారి? సాధన చతుష్టయ సంపన్నాధికారిణ, మోక్ష సాధనభూతం, తత్వ వివేక ప్రకారం వచ్చామహ. సరేనా? ఇప్పుడు దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది? ఎసెన్స్, పరమ పురుషార్థభూత మోక్షార్థత్వం కర్మణాం నాస్తి. ఒక్క మాటలో చెప్పాలండి, కర్మల వల్ల మోక్షము లభ్యం కాదు. ఏ కర్మైనా పరిమితమే. అనేక కోణాల్లో చూచాం, దేశకాలాదుల్లో వచ్చే ఫలితాలే. కర్మ ఎప్పుడు కూడాను పరిమితంగానే ఉంటుంది, పరిమితమైన ఫలాన్ని అందిస్తూ పోద్ది. దీనివల్ల ఫలితం అందినా కూడాను పూర్వస్థితి దెబ్బతగులుతూ ఉంటుంది. అందువల్ల పూర్ణత్వం అనేటువంటిది రాదు. పూర్ణత్వం రాకపోతే ఆలోచన కదలదు. పూర్ణత్వం ఉన్నది, కర్మల ద్వారా పొందేందుకు అవకాశం లేదు గనక అది ఉండనే ఉన్నది. ఉన్నదే గనక తెలుసుకోదగింది, దానికి సంబంధించిన జ్ఞానం కూడా ఉంది. కాబట్టి ఆ ఉన్నది తెలియకుండా చేసినవి మాత్రం దేశము కాదు, కాలము కాదు, కేవలం అజ్ఞానం. అజ్ఞానం జ్ఞానం వలనే పోతుంది. జ్ఞానాత్ మోక్షాయితి చ సర్వోపనిషదాం సిద్ధాంత. ఒక జ్ఞానం వలనే మోక్షం కలుగుతుంది అనేది సమస్తమైనటువంటి ఉపనిషత్తుల యొక్క సిద్ధాంతం. హరి ఓం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై.
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.
అతః విచారః కర్తవ్యః జిజ్ఞాసః ఆత్మవస్తునః సమాసాధ్య దయాసింధుం గురుం బ్రహ్మ విదుత్తమం. ఫలసిద్ధి విశేషత అధికారిణం అశస్తి. స్వతసిద్ధమైనటువంటి వస్తువు గనక ఈ ఆత్మజ్ఞానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో మోక్షం కావాలని, ఫలసిద్ధి విశేషత అధికారిణం అశాస్తి, అధికారిని కోరుతూ ఉంది. ఎవడైతే అధికారో అతడికి అందుతుంది గనక అధికారి చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తిగా ఇక్కడ ప్రధానమైనటువంటి విషయంగా తెలుస్తూ ఉన్నాడు. అది నిన్న చూచాం. ఈ పొందడం ప్రాప్తి ఫలసిద్ధి. సాధారణంగా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ పోవాలి. మనం ఏదైతే పొందాలి అనుకుంటూ ఉంటామో దానికి, అలా పొందడానికి మనం ఏదైతే చేస్తూ ఉన్నామో ఆ పనికి ఓ సంబంధం ఉండాల, లింక్ కనెక్షన్. కాబట్టి ఏదైతే నువ్వు పొందాలి అనుకుంటూ ఉంటావో దానికి సంబంధించినటువంటి కర్మనే నువ్వు చేస్తూ ఉంటావు. ఆ కర్మను బట్టి ఇతను ఫలానా వస్తువును పొందాలని అభిప్రాయపడుతున్నాడు అనేది కూడా మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే కనెక్షన్ ఉంటుంది. కనెక్షన్ లేకుండా, లింక్ లేకుండా, లంకే సంబంధం లేకుండా పొందడం అనేది సాధ్యపడదు. చెట్టు మీద ఉండేటువంటి పండుని నేను కోసుకోవాలి అని అనుకోని బావిలో దిగాను అనుకోండి, కనెక్షన్ ఉందే? అది ఎందుకు బావిలో దిగుతున్నావు? పండు కోసం. అడిగిన వాడికి చాలా ప్రశ్నార్థకంగా ఉంటుంది. ఎందుకనంటే పండు కావాలి అంటున్నాడు, బావిలో దిగుతూ ఉన్నాడు. బావిలో దిగితే నీళ్లు వస్తాయేమో గాని ఫలాలు రావు, కనెక్షన్ లేదు. కనెక్షన్ లేదు కనుక పండు కోసుకోవడానికి పోయేటువంటి వాడు దోటి చేత పట్టుకుని పోతూ ఉంటే కనెక్షన్ ఉంది. అదే వ్యక్తి త్రాడు బకెట్ తీసుకుని పోతున్నాడు అనుకోండి, కనెక్షన్ లేదు. ఎందుకంటే ఇది బావి దగ్గరికి, దోటి కోయడానికి. కాబట్టి ఏ వస్తువునైతే పొందాలనుకుంటున్నాడో తాను చేసేటువంటి కర్మలో ఆ వస్తువును పొందడానికి తను చేసేటువంటి కర్మకి సంబంధం, రిలేషన్షిప్, కనెక్షన్, లింక్ ఉందా లేదా అనేది ప్రధానంగా చూస్తూ ఉంటాం. కాబట్టి ఒక వ్యక్తి చెట్టు ఎక్కుతున్నాడు అన్నంత మాత్రాన చెట్టు ఎక్కడం ఫలాన్ని కోయడం కాదు, కానీ ఫలాన్ని కోయడానికి చెట్టు ఎక్కాలి. చెట్టెక్కి వాడు ఆడు కూర్చొని కోయల్లాగా పారుతూ ఉన్నాడు అనుకోండి, వాడికి పండు అవసరం లేదని అర్థం. కనుక చెట్టు ఎక్కినంత మాత్రాన పండు కోసం ఎక్కుతున్నాడని కాదు, కానీ పండు కొయ్యాలంటే మాత్రం చెట్టు ఎక్కాలి. ఇది కనెక్షన్. ఇప్పుడు మీరు అక్కడి నుంచి నడిచి వస్తూ ఉన్నారనుకోండి ఆశ్రమానికి, కనెక్షన్ ఇది. ఆశ్రమానికి పోవాలి, ప్రవచనం వినాలి అనేటువంటిది మీ మనసులో ఉంది. ఇది మీరు పొందాల్సినటువంటిది. అందుకని మీరు నడిచి వస్తూ ఉన్నారు. ఈ నడవడానికి మీరు ఏదైతే పొందాలనుకుంటున్నారో దానికి కనెక్షన్ ఉంది. అట్లాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర మీరు బస్సు ఎక్కారనుకోండి, ఏ బస్సు ఎక్కుతున్నారు, ఏ నంబర్ బస్సు ఎక్కుతున్నారు అనేది దానికి కనెక్షన్ ఉంది. కాబట్టి మీరు దిండుగల ఆశ్రమానికి వెళుతున్నారు కనుక ఏ నెంబర్ బస్సులో ఎక్కాలనో ఆ నెంబర్ బస్సులో ఎక్కుతారు. కాబట్టి బస్సు ఎక్కడం ముఖ్యమే కాదనడం లేదు. ఏ నెంబర్ బస్సు ఎక్కాలి, ఆ బస్సుకి ఎక్కితేనే నువ్వు ఇక్కడికి వస్తావు, లేదనుకో అటు వనస్థలి పురాణి పోవచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది కనెక్షన్ అంటే. అట్లాగే ఇంతవరకు చూచిన తర్వాత ఈ దశలో మనకు కావలసింది మోక్షం కాదు, అంతేనా? సర్వబంధ విముక్తి, ఇది మోక్షం. ఇది క్లియర్గా ఉంది. స్వామీజీ నాకు మోక్షం కావాలి అని అంటూ ఉంటే నిన్న అధికారి దగ్గరకు వచ్చేటప్పటికి ఆత్మవిచారం అని తేల్చేశారు మీరు. కాబట్టి శాస్త్రం దగ్గరకు కూడా పోయేది ఎందుకంటే శాస్త్ర విచారం కాదు మనం చేసేది, ఆత్మవిచారం. ఎందుకని ఆ శాస్త్రంలో కనిపించేది నీవే అని మీరు చెప్పారు. లింక్ ఏంటి ఇక్కడ, సంబంధం ఏంటి అసలు, కనెక్షన్ ఎక్కడ? నాకు కావాల్సింది మోక్షం, నువ్వు చదవమనేటువంటిది శాస్త్రం. ఎందుకు? వై షుడ్ ఐ స్టడీ ది శాస్త్ర? సంబంధం అర్థం కావాల. శాస్త్రానికి నువ్వు పొందాలనుకుంటుండేదానికి
మధ్యలో కనెక్షన్ ఏంటో నీకు తెలియాలి. ఇది ప్రధానమైన విషయం, ఇది కర్తవ్య. అతో విచార కర్తవ్య జిజ్ఞాసోరాత్మవస్తున సమాసాధ్య దయాసింధుం గురుం బ్రహ్మ విదుత్తమం. 15వ శ్లోకం. కనుక ఇక్కడ కనెక్షన్ ఏమిటంటే, ఏదైతే నువ్వు పొందాలనుకుంటూ ఉన్నావో అది ఏమిటి అనే విషయం మీకు ఇప్పుడు క్లియర్ గా ఉంది మనసులో. అంటే ఈ ప్రపంచంలో చేసేటువంటి కర్మలు, వాటి వల్ల వచ్చేటువంటి ఫలితాలు నాకు అవసరం లేదు. ఎందుకని అవి కర్మఫలాలే గాని నా హృదయంలో ఉండేటువంటి నైరాశ్యాన్ని అవి పోగొట్టలేవు. నాకు కావాల్సింది పరిపూర్ణత, ఇవన్నీ కూడాను అపరిపూర్ణమైనటువంటివి. ఇదంతా డిసైడ్ చేసేసాం ఇప్పటివరకే పూర్వప్రవచనాల్లోనే, మీకు అర్థమైపోయింది. సో ఏదైతే నువ్వు కావాలనుకుంటూ ఉన్నావో ఇది కేవలం ఒక దశలో మార్పు చెందేది కాదు గనక అది ఉన్నదే అని నిర్ణయం చేశాం. ఉన్నదే స్వతసిద్ధం అయితే ఉన్నదే కనుక లేకుండా వచ్చేదైతే మళ్ళీ పోతుంది. ఉన్నదే ఉన్నదే గనక ఉన్నదానికి సంబంధించినటువంటి జ్ఞానం నీకు కావాలి. జ్ఞానం ఒక్కటే కావాలి. జ్ఞానం గనక విచారించడం వల్లనే వస్తుంది. విచారః కర్తవ్యః. ఇది విచారం ఒక్కటే కర్తవ్యం. ఏమిటా విచారం? దేనిని గురించినటువంటి విచారం? జిజ్ఞాసోహో ఆత్మవస్తునః విచారః కర్తవ్యః. ఇక్కడ విచారః కర్తవ్యః ఎంక్వైరీ. ఆత్మ విచారం అనేటువంటిది ప్రధాన కర్తవ్యంగా ఉంది ఇప్పుడు. ఎందుకో తెలుసా? సాధ్యము సాధన ఈ రెంటికి సంబంధం. పండు కావాలి, సాధ్యం. నేను దోటి తీసుకుపోతున్న సాధన ఈ ఆశ్రమానికి రావాలి, సాధ్యం. అందుకని బస్సు ఫలానా నంబర్ బస్సు ఎక్కాను, సాధన. కాబట్టి సాధన సాధ్య సంబంధం. కాబట్టి ఏదైతే సాధ్యం నువ్వు పొందాలి అని అనుకుంటూ ఉన్నావో అండర్స్టాండ్, అది ఉన్నదే కదా. అర్థమైపోయింది కదా మీకు? ఇన్ని రోజులు చెప్పింది అదే కదా. ఇంకేమైనా డౌట్ ఉంది దాని మీద? లే, శంక పెట్టుకుని ముందుకు పోలేరు, వేస్ట్ అయిపోద్ది. అందుకని చెప్తున్నా, క్లియర్ గా ఉంది కదా మీ మనసులో. కాబట్టి ఉన్నదే అయినప్పుడు ఉన్నదానికి సంబంధించిన జ్ఞానమే కావాలి నాకు. కనుక ఉన్నదానిని లేదు అనుకోవడం వల్ల తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి అన్నా వచ్చింది, లేకపోతే అవసరమే లేదు. కనుక ఉన్నదే గనక దానిని తెలుసుకోవాలి గనక ఆ ఉన్నది ఏదో దానిని పొందడం ముక్తి, మోక్షం. కాబట్టి ఈ మోక్షం సాధ్యం. దీనికి సాధన ఏంటి? ఉన్నదే కదా, దానిని తెలుసుకోవడమే జ్ఞానం. కాబట్టి మోక్షం అనేటువంటిది సాధ్యం, జ్ఞానం అనేటువంటిది సాధన. ఇప్పుడు అర్థమవుతుందే? సాధన సాధ్య సంబంధం అంటే ఇది. కాబట్టి జీవితంలో ఏది పొందాలనుకున్నా కూడాను ఏదైతే మనం పొందాలనుకుంటూ ఉన్నామో దానికి మనం చేసేటువంటి పనికి సంబంధం ఉండాలి. అట్లాగే ఇక్కడ కూడాను మోక్షాన్ని పొందాలనుకుంటున్నాం గనక మోక్షాన్ని పొందాలనుకునేటప్పుడు దానికి సాధన ఏంటి? మోక్షం అంటే ఉన్నదే గనక నువ్వు ప్రత్యేకంగా సృష్టించేది కాదు కాబట్టి పరిమితమైనటువంటి కర్మ ద్వారా పరిపూర్ణమైనటువంటి దాన్ని నువ్వు సాధించలేవు గనక ఏ కర్మ చేసినా మార్పులు ఉంటాయి గనక ఈ మార్పుల వల్ల పూర్వస్థితి నశించిపోతూ ఉంటుంది గనక పూర్వస్థితి నశించడం వల్ల పూర్ణత రాదు గనక ఇవన్నీ మీకు అర్థమైపోయినాయి. కాబట్టి ఉన్నదే అది నేను తెలుసుకోవాలి. ఇది జ్ఞానం. కనుక మోక్షము సాధ్యం, జ్ఞానము సాధన. కనుక విచార కర్తవ్య. విచారం చేయడమే, ఆత్మవిచారం చేయడమే కర్తవ్యంగా ఉంది. విచారం ఏమిటి? నెక్స్ట్, విచారం అంటే ఏమిటి? ఇక్కడ చాలా దారి తప్పిపోయింది. అందుకని ప్రామాణికంగా మనకు శాస్త్రం అవసరమైంది. విచారము ఒంటరిగా నీకు నువ్వు విచారం చేయాలి, లేకపోతే నువ్వు సాధించలేవు. ఇది ఒకరి అభిప్రాయం. నీ అంతటా నీవు ఒంటరిగా ఆత్మాన్వేషణం చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కానీ కాదు. అందువల్ల శంకరాచార్య స్వామి భాష్యంలో క్లియర్ గా స్వాతంత్రేణ బ్రహ్మ జ్ఞానాన్వేషణం న కుర్యాత్, గీతా భాష్యం. స్వాతంత్రేణ నీకు నీవుగా ఇండిపెండెంట్ గా బ్రహ్మ జ్ఞానాన్వేషణం, బ్రహ్మ జ్ఞానమును అన్వేషించడం అనేటువంటిది న కుర్యాత్, ఎప్పుడు చేయకూడదు. సమజీ ఎందుకని? ఇదిగో చూడు, ఇప్పటి వరకు చేసి ఏం పొందావు? ఇక మీదట కూడా అదే జరుగుతుంది, అదే జరుగుతుంది. ఇంతవరకు విచారం చేస్తే అజ్ఞానం పోయిందే? ఇక మీదట పోతుందే?
ఎట్లా పోతుంది?
అజ్ఞాని ఎప్పుడు జ్ఞాని కాలేడు తనకు తానుగా. ఎందువల్ల
ఎట్లా అవుతాడు?
అజ్ఞాని అంటే ఎవరు? తెలియనివాడా తెలిసినవాడా? తెలియనివాడు. తెలియనివాడు ప్రయత్నం చేస్తే తెలియబడేది ఏది? ఇది. నీవెవరో నీకు తెలుసా నీకు తెలియదా? నాకు తెలుసు స్వామి. అడగం ఎందుకు ఐడియట్? నాకు తెలియదు స్వామి. అడిగి ఉపయోగం ఏంటి? నిన్నే నీవు అడిగేటప్పుడు నీకు తెలుసా నీకు తెలియదా బాగా అర్థం చేసుకోండి. నువ్వెవరో నీకు తెలుసా? ఇప్పుడు నువ్వు అడిగేది ఎవరిని? నిన్నేనా? నిన్నే నువ్వు అడిగేటప్పుడు నీవెవరో నీకు తెలుసా? తెలియదు స్వామి. అడగడం వల్ల తెలుస్తుందే అని. అందువల్ల ఎప్పుడైతే నీవెవరో నీకు తెలియదో, నీ ఎంతట నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఎంతకాలం చేసినా నీకు నీవు తెలియబడవు. అందువల్ల విచారః కర్తవ్యః. నీవే ఆత్మ. నువ్వెవరు అసలు? ఇది విషయం. నీవే ఆత్మవి. నువ్వు పోయి ఆత్మను తెలుసుకొని మళ్ళీ అక్కడి నుంచి పోయి పిల్లలు గనక అల్లి దాకా వచ్చినట్టుగా అటుపోయి టక్ ఆత్మ ధ్యానంలో టచ్ చేయడం మళ్ళీ బ్యాక్ రావడం, ఇది కాదు. నువ్వే ఆత్మ, సచ్చిదానంద స్వరూప. ఇది విచారః కర్తవ్య. ఎట్లా తెలుస్తుంది ఇది? శాస్త్రంలో నువ్వు విచారిస్తే తెలుస్తుంది, కానీ ఇంకొక విధంగా తెలిసేందుకు అవకాశం లేదు. నీకు నీవుగా అర్థం కావు. స్వామీజీ అలాంటప్పుడు నేనే శాస్త్రం చదివితే అసలు అర్థం కాదు. ఎందుకని స్వామీజీ? వ్యాకరణం తెలియదనే. ఇంకోటి ఇంకోటి ఏం తెలిసినా నువ్వు ఎప్పుడు శాస్త్రాన్ని చూసినా శాస్త్రాన్ని అర్థం చేసుకునేది నీ మనసే గనక, ఈ ప్రపంచంలో కూడా ఏది మనం అర్థం చేసుకోవాలని ప్రపంచంలో ప్రయత్నం చేసినా మనం మనసు కన్నా భిన్నంగా పోయి అర్థం చేసుకోలేం. మన మనసులో ఉండేదే అర్థం చేసుకుంటాం. నువ్వు శాస్త్రాన్ని చదివితే కూడా నీ మనసులో ఉండేది శాస్త్రంలో అర్థమవుతుందే గాని శాస్త్రం శాస్త్రంగా అర్థం కాదు. ఎందుకో తెలుసా? అన్ని శాస్త్రాలు లాంటిది కాదు వేదాంత శాస్త్రం. అన్ని శాస్త్రాల్లో శాస్త్రం వేరుగా ఉంది, నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు. తెలియబడే వస్తువు వేరుగుంది జ్ఞాతవ్యం. తెలుసుకునేవాడివి నువ్వు జ్ఞాత, చూచేటువంటి వాడివి నీవు ద్రష్ట, చూడబడేటువంటిది దృశ్యం. కానీ వేదాంత విషయానికి వచ్చేటప్పటికి బాధ ఏంటంటే జ్ఞాత నతు జ్ఞాతవ్యం, ద్రష్ట నతు దృశ్యం. అక్కడ నువ్వు ప్రత్యేకంగా గనక విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశావా కష్టం. దర్పణే ముఖదర్శనవత్. ఎప్పుడైతే నీకు అద్దంలో ముఖం కనిపించిందో అది నీ ముఖంగా నువ్వు చూడాలా, నీకన్నా వేరైన ముఖంగా కాదు. అండర్స్టాండ్? నీ ముఖమే అది. అట్లాగే శాస్త్రే ఆత్మదర్శనవత్. శాస్త్రములో నీవు నిన్ను చూసుకుంటూ పోవాలే గాని ఆత్మ నీకన్నా వేరుగా ఉందని, ఆత్మ ఇలాంటిదని నేను అర్థం చేసుకుంటున్నానని, అర్థం చేసుకుంటున్నాను గనక మననం చేస్తున్నాను గనక నేను మంత. నిజమే, అక్కడ ఉండేటువంటి మంతవ్యం నీకన్నా అన్యమైనటువంటిది కాదు. మంత నా మంతవ్యం, జ్ఞాత నా జ్ఞాతవ్యం, ద్రష్ట నా దృశ్యం.